అశ్వమేధయాగం దిగ్విజయంగా పూర్తయిపోయింది. ఆ తర్వాత పుత్రకామేశ్వరిని ప్రారంభించాడు ఋష్యశృంగుడు. దేవతలంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి చేరి రావణాసురుడికి వరాలు ఇచ్చినటువంటి వాడివి నీవే కదా, ఇప్పుడు అతని యొక్క బాధలన్నీ ఎక్కువైపోయినాయి, మరి మన యొక్క యాగాలు యజ్ఞాలు అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాడు, అతడి బాధ నుంచి కాపాడేది ఎట్లా, అతన్ని ఎవరు సంహరిస్తారు అని అడిగితే బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాం. ఆయనేమో, నేను భూలోకంలో నరుడిగా మానవుడిగా జన్మిస్తాను అని చెప్పటం. దాంతో దేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ అంశాలతోటి వానరులుగా భల్లూకాలుగా ఈ భూమి మీద జన్మించడం ఇదంతా జరిగిపోయింది. ఇక ఎప్పుడైతే పుత్రకామేష్టి యాగం పూర్ణాహుతి జరిగిందో అప్పుడు ఆజ్యం పోస్తే అగ్ని బాగా జ్వాలలు లేచినాయి. ఆ జ్వాలల్లో నుంచి ఒక యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. చేతిలో ఒక బంగారు కలశంతో, లోపలేమో పాయసాన్ని. దశరథుడితో చెప్పాడు, దేవతలంతా కూడా నన్ను పంపించారు నీకు పుత్ర సంతానం కోసం అని చెప్పి, ఇదిగో ఈ పాయసాన్ని ఇవ్వమన్నారు అని చెప్పి ఆ పాయసాన్ని ఇచ్చాడు. దీనిని భార్యలకు పంచివు, దాంతో నీకు నలుగురు పుత్రులు పుడతారు అని చెప్పడంతో దశరథుడు అంతఃపురానికి వెళ్ళి భార్యలందరినీ కూడా పిలిచి కౌసల్యకేమో అందులో సగం ఇచ్చాడు. ఆ తర్వాత సుమిత్రకేమో ఆ మిగిలిన దాంట్లో సగం ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన దాంట్లో సగాన్ని కైకికి ఇచ్చాడు. చివరి మిగిలినటువంటి భాగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. సరే, వాళ్ళు ఆ పాయసాన్ని స్వీకరించారు, వాళ్ళు గర్భవతులు అయ్యారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు ఈ నలుగురు కూడా ఈ ముగ్గురు రాణులకి జన్మించడం జరిగింది. ఇక పుత్రులు జన్మించిన తర్వాత దశరథుడు 11వ రోజున నామకరణ మహోత్సవాన్ని జరిపించాడు. వశిష్ఠ మహర్షి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి కౌసల్య తనయునికి శ్రీరాముడని, కైకేయి పుత్రునికి భరతుడని, సుమిత్ర యొక్క బిడ్డలిద్దరికీ లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం ఏర్పాటు చేశాడు. అందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ నామకరణ మహోత్సవాన్ని జరిపించారు, అందులో పాల్గొన్నారు. అందరికీ కూడా ముష్టాన్న భోజనాలు ఏర్పాటు చేశాడు, బ్రాహ్మణునికి గోవుల్ని దానం చేశాడు, అనేకమైనటువంటి దాన ధర్మాలను కూడా చేసి దశరథుడు తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దశరథుడు తన నలుగురు బిడ్డలకి కూడా జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, శౌలం, ఉపనయనం మొదలైనటువంటి సంస్కారాలన్నీ కూడా యథాప్రకారంగా ఎప్పుడు జరపాలనో అప్పుడు నిర్వర్తించడం జరిగింది. బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అందరికీ ఇష్టడైనటువంటి వాడు శ్రీరాముడు. అతడికేమో పితృసేవ యందు అభిరుచి మెండు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితోనే ఉండి ఆయనతో చెలివి చేస్తూ ఉంటాడు, రాముడికి సేవ చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ రాముడిని సంతోషపెట్టడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాముడికి కూడా అంతే, లక్ష్మణుడు అంటే ప్రాణం, లక్ష్మణుడికి ఆనందం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఉయ్యల్లో ఊగేటప్పుడే ఈ ప్రేమంతా కూడా బయటపడ్డది. ఎందుకనంటే నలుగురు సోదరులకి కూడా ఉయ్యలు వేసి ఊపుతూ ఉంటారు. ఒకరోజు శ్రీరాముడు గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా సముదాయించినా ఏడుపు ఆగల. ఏడుపు ఆగిపోయేటప్పటికీ సరే దశరథుడు వచ్చాడు, చూచాడు. ఏం చేయాలో తోచక వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. వశిష్ఠుడు వచ్చాడు, చూచాడు, రాముడు గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆలోచించాడు, దివ్య దృష్టితో చూచాడు. వెంటనే చెప్పాడు, ఆ లక్ష్మణుడు తీసుకొచ్చి ఈ రాముడి పక్కన మండయ్యా, దాంతో ఏడుపు మానేస్తాడు. అలా చేసినప్పటికీ ఏడుపు మానేశాడు. అంటే పుట్టుకతోనే ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒక్కటిగా జీవిస్తూ ఉన్నారు. రాముడి యొక్క సేవలో తృప్తి ఎంతో ఉంటాడు లక్ష్మణుడు. అంటే సేవ చేయాల్సి వచ్చిందని బాధ కాదు, ఆ సేవ చేసినందుకు తృప్తి కలుగుతూ ఉంటుంది. రాముడి కోసం తన యొక్క శరీరాన్ని అర్పించడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా ఉండేటువంటి వాడు లక్ష్మణుడు. అంటే రాముడికి బహిప్రాణం లక్ష్మణుడు అని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? పరమాత్మ యొక్క సేవలో లక్ష్మణునిలాగా ఆనందించేటువంటి అంతఃకరణాన్ని మనం తయారు చేసుకోవాలి. పరమాత్మ యొక్క సేవలో ఆనందించేటువంటి అంతఃకరణం అంటే పరమాత్మకు సంబంధించినటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. రోజు పూజ చేసుకుంటూ ఉంటాం, లేదంటే దేవాలయాలకు వెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉంటాం, లేదా అప్పుడప్పుడు నైమిత్తికంగా అంటే అప్పుడప్పుడు అవసరమైన సందర్భాల్లో పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసేటప్పుడు దాదాపుగా ఎక్కువగా కనుక చేసేవాళ్ళకేమో అబ్బా ఇవాళ కూడా చేయాల్సి వచ్చిందే అన్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు ఉత్సాహంతో చేస్తారు. ఇందులో కొంత కీర్తి ప్రతిష్టల కోసం చేయొచ్చు, సంతృప్తి కోసం చేయొచ్చు, ఇలా ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లక్ష్మణుడి యొక్క ఆలోచన విధానాన్ని మనం కనుక గ్రహించినట్లయితే, భగవంతుని యొక్క సేవలో మనం సంతృప్తి చెందాలి. అంటే భగవంతుని యొక్క సేవ అనేటువంటిది మనకి లభించడం అనేది గొప్ప అదృష్టంగా మనం భావించి, ఆహా నా జన్మ తరించింది అనేటువంటి భావన ఉండాలి. భక్తితో భగవంతుడిని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది, పావనమవుతుంది. ఆనందించేటువంటి అంతఃకరణం ఒక్కటే మనకి జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. జ్ఞానం ఒక్కటే సరిపోతుందంటే కాదు, భక్తితో భగవంతుడిని సేవించాలి, అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఈనాడు భగవంతుడి గురించి వినాలి అని అంటే, ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి ఏదైనా ఉపన్యాసం చెబుతున్నాడంటే తండోపు తండాలుగా వచ్చి వినొచ్చు, వస్తుంటారు, వింటూ ఉంటారు, కానీ ఎక్కువ మంది శాంతిని పొందలేకపోతూ ఉంటారు. భగవంతుడి గురించి విన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆ ప్రశాంతత ఎందుకు లేకపోతూ ఉంది? సేవ లేకపోవటమే దానికి కారణం. భగవంతుడిని సేవించాలి, భగవంతుడికి సేవ చేయాలి, ఆ సేవలో నేను ఆనందించాలి అనేటువంటి భావన లేకపోవటం వల్ల. భగవంతుడి గురించి నీకు ఎంత తెలుసు అని పరమాత్మ ఎప్పుడు ఆలోచించడు. ఆయన కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మాత్రమే భగవంతుడు చూస్తాడు. భగవంతుడు తన కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో దాన్నే పరితపిస్తూ అంటే తపం, తపస్సు. అంటే ఎవరైతే పరితపిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టం. అందుకని భగవంతుడి సేవలో తృప్తి చెందాలి. ఇది మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంటే లక్ష్మణుడు రాముడికి సేవ చేస్తాడు, సేవలో సంతృప్తి చెందుతాడు అనేటువంటి విషయాన్ని గురించి. లక్ష్మణుడు పక్కన లేకుండా రాముడు నిద్రపోడు, మధురమైనటువంటి పదార్థాలు తినడు. లక్ష్మణుడు ఉంటేనే లక్ష్మణుడికి రాముడు ఎలాగనో ఎంత ప్రియుడైనటువంటి వాడో, అలాగనే శత్రుఘ్నుడికి భరతుడు కూడా అంతే. రామలక్ష్మణులు ఇద్దరు ఎట్లాగనో భరత శత్రుఘ్నులు కూడా అలాగనే. భరతుడి యొక్క సేవలో ఆనందిస్తుంటాడు శత్రుఘ్నుడు. సరే, రాముడు సోదరులందరినీ కూడా అమితంగా ప్రేమించేటువంటి వాడు. రామాయణంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే లక్ష్మణుడినే కాదు అందరి సోదరుల్ని కూడా సమానంగా ప్రేమించేవాడు. అందరి పట్ల సమానమైనటువంటి ప్రేమ ఉన్నది. అలాగే వాళ్ళు కూడా రాముడిని అట్లాగే ప్రేమించేవాళ్ళు, ఆ రాముడి మీద అలాగనే భక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇక చిన్నప్పుడు ఆటలాడుకునేటువంటి సమయంలో ఆ ఆటల్లో రాముడు ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ఎందుకు ఓడిపోతూ ఉంటాడంటే భరతుడు లక్ష్మణుడు వాళ్ళు గెలవాలి అనేటువంటి ఉద్దేశం, అందుకని ఓడిపోతూ ఉంటాడు. తన సోదరుల యొక్క విజయమే తన యొక్క విజయంగా భావిస్తూ ఉంటాడు. ఒకరోజు భరతుడు కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, రాముడు నా కోసం అని చెప్పి నన్ను గెలిపించడం కోసమని ఓడిపోతా ఉన్నాడు అని భరతుడు చెప్పాడు. రాముడు వచ్చి ఏం చెప్పాడంటే, అమ్మా భరతుడు గెలిచాడు, ఈ రోజున నేను ఓడిపోయాను, నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు. నేను ఓడిపోయాను, నాకెంతో ఆనందంగా ఉంది అంటున్నాడు. అంటే ఓడిపోవడం ఆయనకి ఎందుకు ఆనందంగా ఉంది అని అంటే లక్ష్మణుడు గెలిచాడు లేదా భరతుడు గెలిచాడు అనేటువంటి ఉద్దేశంతో. ఈ ప్రకారంగా రాముడు వచ్చేమో ఇలా చెబుతాడు, భరతుడు కానీ లక్ష్మణుడు కానీ వచ్చేమో అలా చెబుతూ ఉంటారు. ఇది ఆదర్శమైనటువంటి సోదరులు అని అంటానికి గుర్తు. ఇటువంటి ఆదర్శమైనటువంటి బిడ్డలు కలిగినందుకనే దశరథుడి యొక్క ఆనందానికి అవధులు లేవు. కౌశల్య కూడా ఈ సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ఎంతగానో ఆనందిస్తూ ఉంది. సోదరుల మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు ఉండాలో మనకి రామాయణం చక్కగా తెలియజేస్తుంది. ఎందుకనంటే కేవలం వినటం మాత్రమే కాదు, రామాయణంలో సోదరుల గురించి తెలుసుకోవటం కాదు, ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మన జీవితంలో మనం కనుక అనుసరించినట్లయితే అది చాలా గొప్పగా ఆ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది. ఇక శ్రీరాముడు తన తమ్ముళ్ళని ఎట్లా ప్రేమిస్తాడో అయోధ్య ప్రజల్ని కూడా అలాగనే ప్రేమించేవాడు. రామాయణంలో వాల్మీకి రాముడి యొక్క లక్షణాలని ఎన్నో శ్లోకాల్లో, దాదాపు 50 శ్లోకాల్లో వర్ణించాడు. అందులో ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్తాడు. అదేమిటనంటే వీధుల వెంట వెళ్ళేటప్పుడు శ్రీరాముడు ప్రజలు కనుక ఎదురొస్తే ఆ ప్రజలు రాముడిని పలకరించాలి అని అనుకుంటారు, కానీ పలకరించడానికి భయపడతా ఉంటారు. అమ్మో, మహారాజును పలకరించటమా, రాజకుమారుడిని పలకరించటమా అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రం శ్రీరాముడితో మాట్లాడాలని ఒక కోరిక ఉంటుంది. ఇది విషయం తెలుసుకున్నటువంటి శ్రీరాముడు, ఎవరైనా సరే అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత హీనుడైనటువంటి వాడు తనకి ఎదురుపడ్డా ముందుగా తానే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరిస్తాడు, అతని క్షేమ సమాచారాలు అడుగుతాడు. దాంతో అతడు ఉప్పొంగిపోతాడు. ఇది శ్రీరాముడిలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గుణం అని తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. మా నోముల పంట శ్రీరాముడు అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సరే, 4 సోదరులు కూడా వేదాధ్యయనం చేశారు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను చదువుకున్నారు. ధనుర్వేదాన్ని అభ్యసించారు. విలువిద్యలో ఆరితేరారు. లౌకికమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా సంపాదించారు. అలాగే గజ అశ్వ రథారోహణలు అంటే ఏనుగు నెక్కి, అలాగనే గుర్రాన్ని ఎక్కి, అలాగనే రథాన్ని ఎక్కి ఎలాగా యుద్ధాలు చేయాలనో, ఎలాగా ప్రయాణం చేయాలనో ఆ విషయాలన్నీ కూడా అనుభవాన్ని సంపాదించారు. తమ యొక్క గుణగణాలతోటి, వినయ విధేయతలతోటి, విద్యా నైపుణ్యంతో, తమ యొక్క పరాక్రమంతో తండ్రిని సంతోష పెడతా ఉన్నారు. రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులకి బాల్యం పూర్తయిపోయింది, కౌమారం కూడా గడిచిపోయింది. ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు. అంటే శ్రీరాముడికి ఇప్పుడు 16 సంవత్సరాలు. సరే, అందరూ కూడా ఒకరోజు తేడాతో పుట్టినటువంటి వాళ్ళు కనుక అందరికీ 16 సంవత్సరాల వయస్సు. అంటే యుక్త వయసు వచ్చింది. ఆ కాలంలో యుక్త వయసు 16 సంవత్సరాలు. ఇదే మనకి విచిత్రంగా ఉంటుంది కాలాలను గురించి చెప్పుకునేటప్పుడు. జీవించేదేమో 1000 సంవత్సరాలు, కానీ యుక్త వయసు మాత్రం 16 సంవత్సరాలే. వాళ్ళకి వివాహాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు దశరథ మహారాజు. పురోహితులతోటి, బంధుమిత్రులతోటి తగినటువంటి కన్యలు ఎవరా అని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఈలోగా ద్వారపాలకుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా మహారాజా, విశ్వామిత్ర మహర్షులు వారు ఏం చేసి ఉన్నారు ద్వారం దగ్గర, మీ అనుమతి కోసం వచ్చాను అన్నాడు. వెంటనే దశరథుడు మంత్రుల్ని, పురోహితుల్ని, సామంతుల్ని వెంటబెట్టుకొని విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళాడు. మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వాడు విశ్వామిత్రుడు, తేజో సంపన్నుడైనటువంటి వాడు, బ్రహ్మర్షి అయినటువంటి వాడు. అంటే సాధారణంగా ఆయన అసలు విశ్వామిత్రుడు ఒక రాజు, రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు. ఆ తర్వాత వశిష్ఠుడిని చూచి నేను కూడా మునీశ్వరుణ్ణి కావాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నందిని అనేటువంటి దేవు 8000 మందికైనా భోజనం పెడతా ఉంది. అది చూసిన తర్వాత రాజు కన్నా కూడా మునీశ్వరుడే గొప్ప అని ఆయన కూడా తపస్సు చేయటం ప్రారంభించాడు. ముందుగా మహర్షి అయ్యాడు, ఆ తర్వాత కొంత స్పర్ధతోటి, వశిష్ఠుడితో ఉన్నటువంటి స్పర్ధతోటి నేను కూడా బ్రహ్మర్షిని కావాలని తపస్సు చేశాడు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. రంభ, ఊర్వశి, మేనకా మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఆయన తపస్సును జరగడటానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ తపస్సుని కొనసాగించి ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వచ్చాడు కనుక ఆయనకి ఎదురేగి దశరథుడు ఆయన్ని ఆహ్వానించాడు. పురోహితుల చేత అర్ఘ్యపాద్యాదులు ఇప్పించాడు, నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడు ఎంతగానో సంతోషించి ఆ అర్ఘ్యపాద్యాదులు స్వీకరించాడు. అనేక విధాలుగా దశరథుడు ఆయన్ని పూజించి ఉచితాసనాన్ని అలంకరింపజేశాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు అడుగుతున్నాడు దశరథ మహారాజుని, ఇంతవరకు మాట్లాడలా, ఇప్పుడే మాట్లాడుతున్నాడు. మహారాజా, నీవు క్షేమమే కదా, నీ పట్టణానికి, నీ కోశాగారానికి, నీ దేశానికి ఏ రకమైనటువంటి ఉపద్రవాలు లేవు కదా, నీ సామంత రాజులు నీ పట్ల వినయ విధేయతలతోటే ప్రవర్తిస్తున్నారు కదా, నీ అదుపులోనే ఉంటున్నారు కదా, నీ శత్రువుల్ని నువ్వు నిశ్శేషంగా జయించావు కదా, నీ రాజ్యంలో అతిథి సత్కారాలు, దేవతార్చనలు చక్కగా సాగుతున్నాయి కదా, ఇక యజ్ఞయాగాది క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి కదా అన్నాడు. ఇది చివరి మాట. ఎందుకంటే ఆయన యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా సాగట్లా విఘ్నం వచ్చి ఆగిపోతా ఉంది. ఇలా ప్రశ్నించి సరే దశరథుడు చెప్పినటువంటి సమాధానం అంతా విన్నాడు. అంటే అన్నీ చక్కగా ఉన్నాయి, అందరూ సామంతులందరూ నా అదుపాజ్ఞల్లోనే ఉంటున్నారు, అతి సత్కారాలు జరుగుతున్నాయి అని అనుకూలంగా చెప్పాడు. అప్పుడు వశిష్ఠ మహర్షిని, తక్కినటువంటి మహర్షుల్ని వాళ్ళందరినీ కూడా కుశల ప్రశ్నలతోటి వాళ్ళందరినీ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాయి ఆనందింపజేశాడు విశ్వామిత్రుడు. దశరథుడు అందరినీ కూడా కొలువులోకి తీసుకెళ్ళాడు, అందరికీ ఆసనాలు ఏర్పాటు చేశాడు. అందరూ కూర్చున్న తర్వాత దశరథ మహారాజు విశ్వామిత్రుడితో అంటున్నాడు, ఓ మహర్షి, మీకు స్వాగతం. మీ ఆగమనం మాకు అమృత కలశం దొరికినట్టుగా భావిస్తూ ఉన్నా. నీళ్లు లేని చోట వర్షం పడుతూ ఉంటే ఎలా ఉంటుందో, సంతానహీనులైనటువంటి వాళ్ళకి సంతానం కలిగితే ఎలా ఆనందిస్తారో అదిగో ఆ ప్రకారంగా నాకు ఆనందంగా ఉంది. సామాన్యులైనటువంటి వాళ్ళు పోయిన వస్తువు కనుక దొరికితే ఎట్లా ఆనందిస్తారో నాకు కూడా అలా ఉంది. నీ రాక వల్ల నా జన్మ ధన్యమైంది, నా బ్రతుకు సార్థకమైంది, నా గృహం పుణ్యక్షేత్రమైంది. మీరు నా నుంచి ఏం ఆశించి వచ్చారో సెలవివ్వండి, మీరు గొప్ప కార్యాన్ని తలపెట్టి ఉండవచ్చు. సంశయించకండి, నేనేం చేయాలో చెప్పండి. మీరు పూర్వం రాజర్షులు, ఇప్పుడు తపప్రభావంతో బ్రహ్మర్షులు అయినటువంటి వాళ్ళు. మీరు చెప్పేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నేను చేయగలనా లేదా అని సందేహించవద్దు. ఏ కొరత లేకుండా మీ పనిని నేను చక్కబెడతాను అని దశరథుడు తనంతట తానుగా ఇలా అడిగితే విశ్వామిత్రుడు ఎంతగానో సంతోషించాడు దశరథుడి యొక్క మాటలు. విశ్వామిత్రుడు అంటున్నాడు, మహారాజా, నీవు గొప్ప వంశంలో జన్మించావు. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప మహారాజులైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించినటువంటి వాళ్ళు. రఘు మహారాజు పుట్టగానే ఆయన ద్వారా రఘువంశం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్ష్వాకు మహారాజు వల్ల ఇక్ష్వాకు వంశం అని వచ్చింది. మీ వంశంలో ఉన్నటువంటి సగరుడు, ఆయన వల్ల సాగరం అనేటువంటి పేరు వచ్చింది. మీ వంశంలో జన్మించినటువంటి భగీరథుడి వల్ల గంగ భూమికి వచ్చింది. ఇలా మీ వంశంలో అందరు కూడా మహులైనటువంటి వాళ్ళు, చాలా శ్రేష్ఠ పురుషులైనటువంటి వాళ్ళు జన్మించారు. నీవు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడిని సేవిస్తున్నావు, ఇది నీ గొప్పతనం. ఆయన యొక్క ఉపదేశంతో నీవు ఉన్నతిని సాధిస్తూ ఉన్నావు, వృద్ధిలోకి వస్తూ ఉన్నావు. నీ మీద, నీ మాట మీద నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకనంటే ఆడి తప్పని వాడివి నీవు. నీవే కాదు, నీ వంశంలో ఉన్నటువంటి మహారాజులందరూ కూడా ఆడి తప్పనటువంటి వాళ్ళని. ఒక గొప్ప పేరు ఈ లోకంలో ఉంది. ఓ రాజా, నేను లోక కళ్యాణాన్ని కాంక్షించి ఒక సిద్ధి కోసమని చెప్పి ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞం చేస్తూ ఉన్నంత కాలము కూడా సక్రమంగానే సాగిపోతూ ఉంది. కానీ ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యేటువంటి సమయంలో, పూర్ణాహుతి సమయంలో, ఇద్దరు రాక్షసులు ఈ యజ్ఞాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళే మారీచ సుబాహులు, వాళ్ళు కామరూపులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. వీర్యవంతులు, మహాశక్తిశాలులైనటువంటి వాళ్ళు, అస్త్ర విద్యలో కూడా ఆడితేరినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి అస్త్రాలు వాళ్ళకి తెలుసు. నేను యజ్ఞం పరిసమాప్తి చేయబోయేటువంటి సమయంలో నా యజ్ఞ వేదికలో వాళ్ళు రక్తాన్ని మాంసాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. దాంతో నా శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. నేను వాళ్ళని శపించవచ్చు, కానీ యజ్ఞ దీక్షలో ఉన్నాను గనక అలా శపించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అది భరించలేక నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు ఆ యజ్ఞాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత రాజుగా నీ మీద ఉంది. ఇప్పుడు ఆ రాక్షసులు ఇద్దరి బారి నుంచి కాపాడి యజ్ఞం పరిపూర్ణం కావాలనంటే నీ పెద్ద కుమారుడైనటువంటి రాముని నాతో పంపించు. నేను నాతో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నా శిక్షణలో అతడు ఆ ఇద్దరిని కూడా వధిస్తాడు. యాగ రక్షణ జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, రాముడి యొక్క కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపిస్తుంది, నీకు శుభం జరుగుతుంది. ఓ మహారాజా, ఆ రాక్షసులు రాముడిని ఎదిరించలేరు. రాముడు తప్ప మరెవరు కూడా వాళ్ళని సంహరించలేరు. పుత్రవాత్సల్యంతో నువ్వు వెనకాడవద్దు. రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు. నాకే కాదు, ఈ వశిష్ఠుడికి కూడా తెలుసు, ఇంకా ఈ తాపసులందరికీ కూడా తెలుసు. రాముడిని నా వెంట గదికి పంపినట్లయితే నీకు సకల శుభాలు కలుగుతాయి, నీ కీర్తి శాశ్వతంగా నిలబడుతుంది. నేను నీ పిల్లవానికి సమస్తమైనటువంటి విద్యను నేను నేర్పుతాను. నా దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాను. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికి ఎక్కేటట్లుగా శ్రీరాముడిని నిలబెడతా. నీకేదైనా సంశయం కనుక ఉన్నట్లయితే, నేను చెప్పేటువంటి మాటల్లో ఏదైనా నమ్మకం కనుక లేకపోయినట్లయితే, నీ పురోహితుడు కులగురు అయినటువంటి వశిష్ఠుడిని సంప్రదించు. నీ మంత్రుల్ని కూడా అడుగు, 10 రోజులు మాత్రమే నాతో రాముడుంటే చాలు, నీ కుమారుణ్ణి క్షేమంగా శుభంగా మళ్ళీ నీకు అప్పగిస్తా అన్నాడు విశ్వామిత్రుడు. ఇందులో చాలా ఆంతర్యాలు కూడా ఉన్నాయి. క్షేమంగా శుభంగా అంటే వాళ్ళకి శుభాన్ని చేకూర్చి నీకు అప్పజెబుతాను అనేటువంటి మాట. విశ్వామిత్రుడి యొక్క మాటలు వినటంతోనే దశరథుడికి పిడుగులు పడ్డట్టుగా అయిపోయి భయం వేసి కురిగిపోయాడు. నోట మాట రావటం లేదు. ఎందుకనంటే ఆడిన మాట తప్పటం ఇంతవరకు లేదు దశరథుడికి. ఇప్పుడు తన యొక్క సహాయాన్ని కోరుతాడు అనుకుంటే రాముణ్ణి అడుగుతున్నాడు. 16 సంవత్సరాల పసివాడు, ఆ రాక్షసులతో యుద్ధం చేయాలా, ఇదేమైనా సాధ్యమయ్యేటువంటి పనేనా అని దశరథుడి యొక్క భయం. దీనికి కారణం ఏమిటంటే రాముడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. ఈ అమితమైనటువంటి ప్రేమ వల్ల భయం కలుగుతూ ఉంది. అంతేగాని రాముడి యొక్క గొప్పతనం ఆయన తెలియదు. ఈ సమయంలో తన ప్రాణాలు హరించడానికి వచ్చినటువంటి యమధర్మరాజే ఈ విశ్వామిత్రుడు అని మనస్సులో భావించాడు. ప్రాణప్రదంగా చూసుకునేటువంటి రాముణ్ణి రాక్షసులకి అప్పగించాలా అని కంటికి మింటికి ఏకధారగా దుఃఖిస్తూ ఉన్నాడు. కాదని నిరాకరిస్తే ఆ విశ్వామిత్రుడు శాపం పెడతాడేమో, ఏం చేయాలి? పంపటానిక ఇష్టం లేదు, పంపకపోతేనా ఆయన మాట ఎగర్తించినట్టు అవుతుంది. ఏం చేయాలని ఏమీ తోచక వినమ్రుడై 2 చేతులు జోడించి, ఓ మహర్షి, రాముడు 16 ఏండ్ల పసివాడు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాడు కాదు, ఇప్పుడే విద్యలు నేర్చుకుంటూ ఉన్నటువంటి వాడు, పైగా శత్రువుల్ని అంచనా వేయలేడు. శత్రువుల యొక్క బలాలు ఏమిటో, వాళ్ళ యొక్క బలహీనతలు ఏమిటో, ఏ ప్రకారంగా వాళ్ళని జయించడానికి వీలవుతుందో, ఏ అస్త్రాలు ప్రయోగించాలో, ఆ విషయాలన్నీ కూడా తెలియనటువంటి వాడు. యుద్ధ కౌశలం ఇంతవరకు లేదు, ఎందుకంటే ఇంతవరకు యుద్ధాలు చేసినటువంటి వాడు కాదు. మాయా విశారదులైనటువంటి ఆ రాక్షసులు ఎక్కడ, అమాయకుడైనటువంటి నా బిడ్డ రాముడు ఎక్కడ, వాడితో యుద్ధం చేయటం రాముడికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను ముసలివాణ్ణి అయిన తర్వాత బిడ్డలు లేనే అని దుఃఖిస్తూ లేక ఈనాటికి నాకు బిడ్డలు పుట్టారు. రాముడంటే నాకు ప్రాణం, అతన్ని విడిచి నేను జీవించలేను. నీరు లేకుండా చేప జీవిస్తుందేమో కానీ రాముడు లేకుండా నేను మాత్రం జీవించలేను. ఓ మహర్షి, నన్ను అనుగ్రహించు. నాకు ఒక అక్షౌహిణీ సైన్యం ఉంది, ఆ అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకొని నేనొచ్చి ఆ రాక్షసుల్ని సంహరిస్తా, వారితో యుద్ధం చేస్తా. నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు తెలుసు. ఎందుకంటే దేవతలే వాళ్ళకి అసాధ్యమైనటువంటి వాళ్ళని సంహరించడానికి నన్ను విధిపించారు, నేను వాళ్ళని సంహరించి వచ్చాను. నా బంధువుగా ప్రాణం ఉన్నంత వరకు కూడా నీకు ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా నీ యజ్ఞాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది. చెప్పండి, ఇంతకీ ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరాక్రమం ఏమిటి, వాళ్ళ వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు యుద్ధంలో ఎలాంటి వ్యూహాలు పొందుతారు, ఆ విషయాలు కనుక నాకు తెలియజేస్తే తప్పనిసరిగా నేను వచ్చి వాళ్ళకి ప్రతి వ్యూహాలు బన్ని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తాను, మీ యజ్ఞం నిరాటంకంగా కొనసాగిస్తాను అన్నాడు. దానికి విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ రాజా, పులస్య బ్రహ్మకి విశ్రావాస అనేటువంటి కుమారుడు ఉన్నాడు, ఆ విశ్రావాసకి కైకసి వల్ల పుట్టినటువంటి వాడు రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు. ఈ రావణుడు బ్రహ్మదేవుడికి 10,000 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఆయన వల్ల వరాలు పొందాడు. వరాలు పొందాడు గనక ఆ వరగర్వంతో ముల్లోకాలని బాధిస్తా ఉన్నాడు. అయితే నా యజ్ఞాన్ని స్వయంగా రావణుడు వచ్చి చెడగొట్టటల్లా ఆయనకు అనుచరులైనటువంటి మారీచ సుబాహులు వస్తున్నారు. వాళ్ళొచ్చి యజ్ఞాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా అనేక సార్లు జరిగిపోయింది. నేనేమో లోక కళ్యాణాన్ని కాంక్షించి యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఉన్నా. ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి రాముడిని పంపు అన్నాడు. విశ్వామిత్రుడు, ఆయన పేరు విశ్వానికి మిత్రుడు. విశ్వానికి మిత్రుడు కనుక విశ్వామిత్రుడు అన్నారు. విశ్వానికి ఏమిటి మిత్రుడు అని అంటే, ఈ ప్రపంచం ఈ లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు. అలా కోరుకునేటువంటి వాడు కనుకనే ఆ లోక కళ్యాణం కోసమే యజ్ఞాన్ని తలపెట్టాడు. తలపెట్టినటువంటి యజ్ఞం మధ్యలో ఆగకూడదు, అది సంపూర్ణం కావాలి. కాబట్టి ఈ ఆలోచనలన్నిటితోటి రాముడిని నాతో పంపించు అని అడుగుతున్నాడు. ఇంత గట్టిగా చెప్పేటప్పటికల్లా దశరథుడు ఏం మాట్లాడటానికి వీలు కావటం లేదు. అందుకనే రెండు చేతులు జోడించి, మహర్షి నన్ను క్షమించు, ఆ రావణుడు మహాపరాక్రమశాలి, దేవతలు దానవులు యక్షులు కిన్నెర కింపురుషులు గరుడులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు ఎవ్వరు కూడా రావణుణ్ణి ఏమీ చేయలేదు. నేను కానీ నా కుమారుడు కానీ ఆ రావణుణ్ణి ఎదిరించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇక మారీచ సుబాహులు అంటావా, వాళ్ళు కూడా మహామాయావులైనటువంటి వాళ్ళు. వాళ్ళు సుందోపసుంతల యొక్క పుత్రులని నేను ఇంతకు ముందే విన్నా. వాళ్ళని జయించడం కూడా తేలికైనటువంటి విషయం కాదు. నేను నా సైన్యం అంతా కలిసి కూడా వాళ్ళల్లో ఒక్కరిని కూడా ఎదిరించడం సాధ్యం కాదు. నా మీద రాముని మీద దయదలిచి మమ్మల్ని వదిలిపెట్టండి, నా రాముణ్ణి నేను మీ వెంట పంపలేను, వాడిని వదిలి నేను క్షణకాలం జీవించలేను అన్నాడు. అంటే ఏ రకమైన మెతక లేకుండా గట్టిగానే చెప్పాడు. వాళ్ళని ఎదిరించడం నా వల్ల కూడా కాదు, కాబట్టి నా రాముడి వల్ల అసలు కాదు, ఆయన వదిలిపెట్టి నేనుండలేను, అందుకని మమ్మల్ని క్షమించండి వదిలేసేయండి అంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో విశ్వామిత్రుడికి కోపం నశాలానికి అంటింది. ఎందుకనంటే విశ్వామిత్రుడు దూర్వాసుడు మనకి ఇద్దరున్నారు మునీశ్వరులు, కోపానికి ప్రతినిధులు వాళ్ళు. వెంటనే కోపం వస్తుంది. దూర్వాసుడికేమో మరీ ముందుగానే వస్తుంది, విశ్వామిత్రుడికేమో కొద్దిగా వెనక వస్తుంది, అంతే తేడా. ఓ రాజా, మాట ఇచ్చి తప్పుతున్నావు, ఆడి తప్పటం గనక నీకు సమ్మతమైనట్లయితే చెప్పు, నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోతా. మాట తప్పినటువంటి నీవు నీ బంధువులు సుఖంగా క్షేమంగా ఉండండి అంటున్నాడు. అంటే ఆ కోపాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడి యొక్క క్రోధానికి భూమి కాస్త కంపించింది. దేవతలంతా భీతి చెందారు. ఇది గ్రహించి వెంటనే వశిష్ఠుడు దశరథుడితోటి ఏకాంతంలో చెప్తున్నాడు, ఓ మహారాజా, నీవు ఇక్ష్వాకువంశంలో జన్మించావు. ఇక్ష్వాకువంశంలో ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళు కానీ ధర్మాన్ని తప్పినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి నీవు కూడా ఈ ధర్మాన్ని నువ్వు రక్షించాలి, నీ వంశ ప్రతిష్టకి ఏ రకంగా భంగం రాకుండా చూసుకోవాలి. ముందేమో నీ అంతకు నీవుగా మాటిచ్చావు, ఇప్పుడేమో తప్పుతున్నావు. ఇలా మాట తప్పటం ధర్మం కాదు. ఇప్పుడు నువ్వు కనుక ఇలా ఇచ్చినటువంటి మాటను కనుక తప్పావంటే నీ పుణ్యాలన్నీ కూడా నువ్వు కోల్పోతావు. స్వధర్మాన్ని ఆచరించు, అధర్మాన్ని చేయవద్దు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయన ధర్మస్వరూపుడైనటువంటి వాడు, తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు, తీవ్రమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, బుద్ధిశాలి, తపోధరుడు, అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వాడు. నేర్చుకోవటమే కాదు, అస్త్రాల్ని స్వతంత్రంగా స్వయంగా తయారు చేయగలిగినటువంటి వాడు, అసమానమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు. అతడికి తెలిసినటువంటి అస్త్రాలు దేవతలకు కూడా తెలియవు. కొత్తగా అస్త్రాలు సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అగ్ని చేత అమృతం రక్షించబడినట్లుగా విశ్వామిత్రుడి చేత మీ రాముడు కూడా రక్షింపబడతాడు. ఏమాత్రం కూడా సందేహించవద్దు, ఆడిన మాట తప్పద్దు. నీ కుమారుడు రాముడిని విశ్వామిత్రుడితో పంపించేసి నీ పితృమికి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే విశ్వామిత్రుడు అడుగుతున్నాడు, నీకు ఈ విషయం తెలియదు, నా మాట విని రాముడిని మహర్షి వెంట పంపు. అంతేకాదు, ఓ మహారాజా, పెద్ద వర్షం పడినప్పుడు వాగులు వంకలు నదులు అన్నీ కూడా పరిగెత్తి 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 సముద్రాన్ని చేరతాయి. అదేవిధంగా అన్ని విద్యలు కూడా నీ పుత్రుని చేరేటువంటి సమయం ఆసన్నమైంది. ఇది శుభ సమయం. శ్రీరాముడికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సమయం అని వశిష్ఠుడు దశరథునికి అనేక విధాలుగా చెప్పాడు. ఇప్పుడు వశిష్ఠుడి సలహాను అంగీకరించాడు దశరథుడు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని అనుకున్నాడు. నిలుపుకోవటానికి కావలసినటువంటి ధైర్యం వచ్చింది. అప్పుడు రాముడిని వెంటబెట్టుకొని వచ్చాడు. మంగళవచనాలు పలికారు అక్కడ మునీశ్వరులంతా. వశిష్ఠుడు ఆశీర్వదించాడు. శిరస్సు ముద్దాడి రాముణ్ణి విశ్వామిత్రుడికి అప్పగించాడు దశరథుడు. వెంటనే లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించాడు. ఎందుకంటే రాముణ్ణి వదిలి లక్ష్మణుడు ఉండడు కనుక లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరించాడు. విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు ఇద్దరు కూడా బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ప్రకృతి కాస్త పరవశించింది. గాలి హాయిగా వీస్తుంది, పైనుంచి పుష్పవర్షం కురుస్తుంది, దేవతలు దేవదందుగులు మ్రోగిస్తూ ఉన్నారు. ముందేమో విశ్వామిత్రుడు, ఆ వెనకేమో రామలక్ష్మణులు ఇలా బయలుదేరి ప్రయాణమయ్యారు. సూర్యాస్తమయానికి ముగ్గురు కూడా సరయు నదీ తీరం చేరుకున్నారు. మరి అక్కడ చేరుకున్న తర్వాత ఏమైంది? ఇంతవరకు జరిగినటువంటి దాన్ని మనం ఒకసారి విశ్లేషణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం రేపు చేద్దాం.